சுந்தரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதிம் வ்யாசம் ததோஷயமுதீரயே நஷ்டப்ராயேஷு அபத்ரேஷு நித்யம் பாகவத சேவயாம் பகவதே உத்தம ஸ்லோகே பக்திர் பவதி நைஷ்டகி வாக்காம் கரோதி வாசாலம் லங்கம் லங்கயதி கிரிம் யத்க்ருபா தமஹம் வந்தே ஸ்ரீகுரும் தினதாரிணம் பரமானந்த மாதவம் ஸ்ரீசைதன்ய ஈஸ்வரம் கிருஷ்ணாய வாசுதேவாய தேவகீ நந்தனாய ச நந்தகோபகுமாராய கோவிந்தாய நமோ நமஹ நமோ ப்ராஹ்மண்ய தேவாய நமோ ப்ராஹ்மண்ய தேவாய கோப்ராஹ்மணஹிதாய ச ஜகத்பிதாய கிருஷ்ணாய கோவிந்தாய நமோ நமஹ. கிருஷ்ண ஸ்ரீமத் பாகவதம் தசம ஸ்கந்தம் 29 அத்தியாயம் ஸ்லோகம் 29. கிருஷ்ண பலராமலு బృందావన వాసులను కలుసుకునేటానికి అధ్యాయం నుంచి మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. ఇంకా బోర్డు పైన 29 శ్లోకం. యద్విశ్రుతి శ్రుతి నుతే ధమలం పునాతి ஸ்பர்சோஸ்தசக்திரவிபர்ஷிதி நோபிலார்த்தான் யத்பி ஸ்ருதி ஸ்ருதி நுதே தமல புனாதி பாதவனேஜன பயஸ்ய வசஸ்ய சாஸ்திரம் பூகால பர்ஜித பகாபி யத க்ரிபத்மா ஸ்பர்சோ சசக்தி ரபிவர்ஷிதி நோபிலார்த்தான் யத்பி ஸ்ருதி ஸ்ருதி நுதே தமல புனாதி பாதவனேஜன பயஸ்ய வசஸ்ய சாஸ்திரம் பூகால பர்ஜித பகாபி யத க்ரிபத்மா ஸ்பர்சோ சசக்தி ரவிவர்ஷிதி நோபிலார்த்தான். சசக்திரவிவர்ஷிதி நோகிலார்த்தம்
సోమలం పునాసి. పాధావనే జన పయస్య వచస్స శాస్త్రం భూకాలభర్జిత భకాపి యదం గ్రిపత్మా. పరిశోసక్తిరవివర్షితి నోఖిలార్థం.
ప్రధాన పదానికి అర్థం చెప్పండి. యత్ యవ్వని విశ్రుతి యశస్సు శృతి వేదములచే నుథ నినదించబడును ఇదం ఈ విశ్వమును అలం చక్కగా పునాతి పవిత్రము కావించుటలో పాద అవనేజన ఎవ్వని పాదములు కలిగిన క్ష మరియు పయ జలము వచ వాక్కులు క్ష మరియు శాస్త్రం శాస్త్రములు భూ భరణి యొక్క కాల కాలముచే భర్జిత నశించగా భగ భాగ్యము అపి అయినను యత్ యవ్వని ఆంఘ్రి పద్మస్పర్శ పాదకమల స్పర్శచే ఉత్త జాగృతము కాగా శక్తి శక్తిని అభివర్షితి పుష్కలముగా వర్షించును నహ మనపై అఖిల అర్థాన్ సకల వాంఛితార్థములను. భావము భాష చెప్పినది ఏసీ భక్తి వేదాంత స్వామి శిష్యులు. వేదములచే వ్యాప్తి చేయబడి అతని యశస్సు అతని పాద ప్రక్షాళిత జలము శాస్త్రరూపములో అతడు పలికిన వాక్కులు ఈ విశ్వమును పునీతము కావించును. ధరణి యొక్క భాగ్యము కాలమిచే నశించినప్పటికీ అతని పాద పద్మ స్పర్శ ఆమెకు తిరిగి శక్తిని ప్రసాదించాను. ఆ విధముగా ఆమె మన కోరికలను అన్నింటినీ తీర్చుచున్నది. స్వర్గాపవర్గ లక్ష్యములను మరచిపోకున్నట్లుగా చేసేది ఆ విష్ణు భగవానుడే ఇప్పుడు మీతో వైవాహిక రక్త సంబంధములు కలిగి ఉన్నాడు. లేనిచో మీరు గృహమనడి నరక మార్గమున చరించిన వారి. నిజమునకు ఈ సంబంధముతో మీరు అతనిని చూచుచు ప్రత్యక్షముగా స్పృశించుచు కలిసి నడుచుచు మాట్లాడుచు కలిసి నిద్రించుచు కలిసి కూర్చునుచు భోజవాదులను భోజనాదులను కావించుచున్నారు. భాష్యం. వేద మంత్రములు అన్నిజును విష్ణువునే కీర్తించును. ఈ సత్యము రామానుజాచార్యచే వేదాంత సంగ్రహములోను మధ్వాచార్యచే ఋగ్వేద భాష్యములోను విస్తృతమైనటువంటి నిదర్శనముతో సమర్థించబడినది. భగవద్గీత వంటి సాక్షాత్ విష్ణు భగవాని వాక్కులు సర్వశాస్త్ర సారము. వేదవ్యాసుని రూపమున భగవానుడు వేదాంత సూత్రములను మహాభారతమును రెండింటినీ రచించిండెను. మహాభారతమునందే శ్రీకృష్ణుడు పలికినట్టి ఈ వాక్యము కూడా ఉన్నది. వేదస్య సర్వేహ మహావేద వేద్యం వేదాంత వేద విధేవత్సాహం. నేను సమస్త వేదముల ద్వారా తెలియదగినవాడను. వాస్తవమునకు వేదాంతకర్తను వేదములు ఎరిగినవాడును నేనే. ఇది భగవద్గీతలో కూడా 15వ అధ్యాయం 15వ శ్లోకం కూడా చెప్పబడినది. విష్ణు భగవానుడు 3 అడుగుల నేలను అర్జించుటకు బలిమహారాజు చెంతకు వెళ్లినప్పుడు ఆ దేవదేవుని 2వ అడుగు బ్రహ్మాండమునకు చిల్లు చేసడి బ్రహ్మాండమునకు బయట ఉన్నది దివ్య విరజానది జలము అప్పుడు లోనికి వేగముగా ప్రవహించి వామనదేవుని పాదములు కడిగి గంగానది రూపములో కిందకు వచ్చినది. అట్టి పావనమగు ఉద్భవము కారణముగానే గంగానది అన్ని నదుల్లో పరమ పవిత్రమైనదిగా భావించబడును. కాని విష్ణు భగవానుడే తన మూలమైన గోవింద రూపముతో తన సన్నిహిత సహచరులతో క్రీడించినటి యమునాజలము ఇంకనూ మరింత ప్రభావితమైనటువంటి. అచ్చట సమకూడిన రాజులు శ్రీకృష్ణ భగవాన్ని యది వంశము యొక్క విశేష ఘనతను ఈ 2 శ్లోకముల్లో శ్లాఘించుచుంటారు. యదువంశీయులు శ్రీకృష్ణుని సూచటియే గాక వైవాహిక రక్త సంబంధముచే అతనితో నేరుగా కూడి ఉన్నారు. బంధ అను పదము సంబంధమనడి స్పష్టమైన అర్థముతో పాటు బంధించుట అనే భావములో కూడా అర్థము చేసుకునవచ్చును. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ పలికిరి. యాదవులు శ్రీకృష్ణ పట్ల చూపటి ప్రేమ అతడు సర్వదా వారితో పాటే ఉండునట్లు చేయునని ఈ భావము వ్యక్తపరుచుతున్నది. నమో విష్ణుపాదాయ కృష్ణ కృష్ణాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యసారిణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం అమల పురాణం. ఈ భాగవతం దేవాదిదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ని తన యొక్క పవిత్ర భక్తులైనటువంటి భక్తులు మధ్య జరిగినటువంటి రసాస్వాదనం. ఇంట్లో ఈ యొక్క ప్రేమపరిక రసాస్వాదనని మనం ఎక్స్పెషల్ నేను చెప్పాలంటే అంత అర్హత కానీ అంత శక్తి కానీ నాకు లేదు. కానీ వైష్ణవుల యొక్క కృపను అర్థిస్తూ ఇంతకుముందు తరగతుల్లో వైష్ణవులు అనేటువంటి ఎంతోమంది భక్తులు దీన్ని చాలా స్పష్టంగా వివరించారు. వాళ్ళ దగ్గర విన్నది నేను మీ అందరితో చర్చించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ముందుగా మీ అందరి యొక్క కృపను అర్థిస్తూ శ్రీమద్ భాగవతాన్ని నాకు తెలిసిన రీతిలో నేను మీ అందరికీ వివరించాలనుకుంటున్నాను. హరే కృష్ణ. ఈ యొక్క అధ్యాయము శ్రీకృష్ణుడు కృష్ణ బలరాం ఇద్దరు కూడా బృందావన వాసుల్ని కలుసుకున్నట. ఇక్కడ ఓన్లీ బృందావన వాసుల్ని మెన్షన్ చేయబడ్డాయి, ఇంకా ఎంతోమంది కలవడం జరిగింది. కానీ ఎక్స్పెషల్లీ ఓన్లీ బృందావన వాసులు రజవాసులను మాత్రమే ఈ యొక్క అధ్యాయంలో కృష్ణ బలరాం కలుసుకున్నారు అనే భావన స్పష్టంగా వివరిస్తున్నారు. అంటే వీళ్ళంతా ఎక్కడ కలుసుకున్నారు అనేది ఇంతకుముందు లక్ష్మీపతి ప్రభు రేవతి ప్రభు పెద్ద ప్రభు అంతా కూడా విభిన్న రీతిలో చాలా క్షుణ్ణంగా వివరించారు. దాన్ని కొద్దిగా మనం చర్చించుకొని శ్లోకానికి వద్దాం. ఇక్కడ కృష్ణ బలరాములు ద్వారకాలో నివసిస్తుండగా ఇక్కడ సూర్యగ్రహణం, ఇది బ్రహ్మదేవునికి ఒక కల్పంలో ఒక దినానికి ఒకరోజు మాత్రమే ఇది వస్తుంది. ఇక ఇది ఎప్పుడంటే ప్రళయ సమయంలో ఇది సంభవిస్తుంది. ఈ ప్రళయ సమయంలో సూర్యుడిని మేఘాలతో కప్పివేస్తుంది. ఆ టైంలో ఇది ఇస్తుందని చెప్పేసి మనకి భాగవతం ద్వారా మనకు తెలియజేస్తుంది. అయితే ఎందుకు ఇక్కడ కురుక్షేత్రము అంత ప్రఖ్యాత కాంచింది అనేది ఒక మొట్టమొదటి విషయం. ఇందుకే భాగవతంలో చెప్పబడుతుంది. భగవద్గీతలు కూడా ఫస్ట్ మొట్టమొదటి శ్లోకమే ధృతరాష్ట్రుడు సంజయుడు గారినటువంటి ప్రశ్న, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవ శైవ కిమ కుర్వత సంజయ. ఇక్కడ ధృతరాష్ట్రుడు కురుక్షేత్ర యొక్క ప్రాధాన్యత తెలుసుకుని భయపడుతూ నా కుమారులు పాండు కుమారుల సమగ్రులు ఏమి చేస్తున్నారు అని కుతూహలతో ఒక మూర్ఖపు ప్రశ్న అక్కడ వేయడం జరిగింది. అక్కడ ఎందుకు వేశాడంటే ఆ కురుక్షేత్రం యొక్క ప్రభావాన్ని తెలుసు గనక. ఎందుకంటే అది ధర్మక్షేత్రం. కురుక్షేత్రం ఎట్లా ఆ నామధేయం వచ్చింది అదని శాస్త్రాల పద్మపురాణంలో చాలా వివరంగా వివరించబడింది. ఈ కురుక్షేత్రం మొత్తం ఈ సృష్టి ఆరంభంలోనే ఆక ప్లేస్లో బ్రహ్మదేవుడు మొట్టమొదట తపస్సును ఆచరించి యజ్ఞాలని అనేకమైన యజ్ఞాలు చేయడం జరిగింది. ఈ యొక్క సృష్టిలో మొట్టమొదటి వ్యక్తి బ్రహ్మ. ఆయన అక్కడ యజ్ఞాలు ఆచరించడం కారణంగా తన తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు అందరూ కూడా పెద్దలు ఏదైతే చేస్తామో చిన్నవాళ్ళు కూడా అదే అనుసరిస్తారు. పెద్దవాళ్ళు ఏదైతే కార్యక్రమాలు చేస్తారో, ఏదైతే వాళ్ళు నడుచుకుంటారో, వాళ్ళ యొక్క అడుగుల్లో వాళ్ళ యొక్క మార్గంలో ప్రయత్నించడానికి అందరూ కూడా చేస్తారు. ఎందుకంటే బ్రహ్మే అక్కడ యజ్ఞాలని అన్ని నిర్వహించే కృతులన్ని నిర్వహించాడు కనుక ఇది చాలా ఉన్నతమైనటువంటి స్థలముగా భావించి అందరూ కూడా అక్కడ చేస్తున్నారు. ఆ తర్వాత అట్లా వస్తుండగా త్రేతాయుగంలో పరశురాముడు ఇక 21 తరాల వాళ్ళని క్షత్రియులందరూ కూడా నశింపజేసిన తర్వాత, సంహరించిన తర్వాత ఆ యొక్క ప్రదేశానికి రావడం జరుగుతుంది. ఎందుకంటే క్షత్రియులందరూ కూడా సంహరించిన తర్వాత వాళ్ళ యొక్క రక్తం నదుల వల్ల ప్రవాహం కావిస్తుండగా తను ఇది ఎట్లా వెళ్తుందంటే ఈ యొక్క అంటే ఒక మహాప్రళయంలాగా వస్తుందంట. వస్తే ఈ భూమండలం అపవిత్రం చేస్తుందేమో అని చెప్పేసి ఇది అంత పవిత్రులు అపవిత్రులు వీళ్ళని సంహరించాలి ఈ యొక్క రక్తం ద్వారా ఇది అపవిత్రం జరుగుతుందని చెప్పేసి జయ శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి శిలా ప్రభుపాదికి ఆయన అక్కడ ఏం చేశాడంటే ఒక 5 కుండలను పెద్ద ఒక బావిని తవ్వేసి వాటిలో అది వాటిలో ఆ రక్తాన్ని నింపాడట. నింపిన తర్వాత అక్కడ ఆయన కూడా మహాయజ్ఞాలని యజ్ఞాల్లో అనేక రకాల యజ్ఞాలు ఉన్నాయి, ద్రవ్యజ్ఞాలని స్థల యజ్ఞాలు ఉన్నాయి. దీంట్లో ఈయన మహాయజ్ఞం ఈయన మహాయజ్ఞాన్ని అనేక యజ్ఞాలు చేశారంట. ఎవరు? భృగు మహర్షి కుమారుడైనటువంటి భార్గవ రాముడు, పరశురాముడు. దానికి ఆయన ఎప్పుడైతే యజ్ఞాలు చేస్తే, ఎందుకంటే ఆయన భగవంతుని యొక్క ఎక్స్పాన్షన్ అనేక అవతారాల్లో పరశురాముడు కూడా దశ అవతారంలో ఒక అవతారం. ఆయన కూడా అనేకమైనటువంటి యజ్ఞాలు అక్కడ ఆచరించి ఆ యొక్క స్థలాన్ని పవిత్రీకరణ చేయడం జరిగింది అనేసి మనకి శాస్త్రాల్లో మనకి చెప్పబడుతుంది. అయితే ఈ స్థలము అనేది సమంత పంచకం అని పేరు అప్పటి నుంచి సార్థకమైంది. అది రాను రాను ఒక తీర్థయాత్రగా తీర్థస్థలముగా అది ప్రఖ్యాతి కాంచిందన్నమాట. ఇక్కడ తీర్థస్థలము అనేది చాలా విస్తృతమైన పదం. అది దాని గురించి మనకి లక్ష్మీపతి ప్రభు చాలా వివరంగా చాలా దీపుగా దాన్ని వివరించారు. మనం దానికి కొద్దిగా చర్చించుకుందాం. తీర్థస్థలం అంటే ఏమిటి? అది పవిత్ర స్థలం అని చెప్పేసి ఒకటి భావన. ఎందుకు? భగవంతుడు అక్కడ ప్రత్యక్షంగా ఉంటాడనేది, భగవంతుడు అక్కడ వెలిశాడు లేదా పవిత్ర భక్తులు అక్కడ నివసిస్తారు అనేక స్థలాన్ని పవిత్ర స్థలము, తీర్థస్థలం అని మనం భావిస్తూ ఉంటాం. మరి అటువంటి స్థలాలకు మనం ఎందుకు వెళ్ళాలి, దేనికి వెళ్ళాలి అనేది ఇంకొక ప్రశ్న. ఎందుకు వెళ్ళాలంటే మనం ఈ భౌతికమైనటువంటి సంసార సాగరంలో అనేకమైన కర్మలు మనం చేస్తూ ఉంటాం. మనం చేసిన ప్రతి ఒక్కటి కూడా కర్మే. అది పుణ్యకర్మ అవచ్చు, పాపకర్మ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కర్మనే. ఏదైనా సరే భౌతిక పరం మనల్ని బంధింపజేస్తుంది. పుణ్యకర్మైనా బంధింపజేస్తుంది, పాపకర్మైనా బంధింపజేస్తుంది. అయితే వాటిని ప్రక్షాళన చేసుకోవడం కోసం మనం తీర్థయాత్రలకి వెళ్తూ ఉంటాం. అయితే తీర్థయాత్రలు అంటే మనం ప్రస్తుతమైనటువంటి దినాల్లో తీర్థయాత్ర అంటే ఏదో ఒక పిక్నిక్ లాగనం, ఏదో ఒక విహారయాత్రగా, ఏదో ఒక టైం పాస్గా మనం వెళ్ళి వచ్చిస్తూ ఉంటాం. కానీ ఇక తీర్థస్థలము అనేది ఇక్కడ చాలా స్పష్టంగా చాలా వివరణ ఇవ్వడం జరిగింది. మన యొక్క పాపాలను ప్రక్షాళన చేసేది తీర్థ పవిత్ర స్థలము. దానికి ఇంకొక పేరు పవిత్ర స్థలం. పవిత్రమంటే అపవిత్ర వ్యక్తులను కూడా పవిత్రం చేస్తుందంట. ఎందుకు అక్కడ పవిత్రం చేస్తుందంటే అక్కడ పవిత్రమంటే పుణ్యాత్ములు అక్కడ జీవిస్తూ ఉంటారు, నివసిస్తూ ఉంటారు. ఆ పవిత్రమైన వ్యక్తులు ఎక్కడైతే నివసిస్తూ ఉంటారో ఆ వ్యక్తి ఆ యొక్క ప్రదేశం అంతా కూడా పవిత్రముగా ఉంటుందని. అది ఇక్కడ శ్రీకృష్ణుడు భగవానుడే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆయనే ఆచరించి చూపిస్తున్నాడు ఎందుకు తీర్థయాత్రలు చేయాలి అనేది. తర్వాత బలరాముడు కూడా చేశాడు కురుక్షేత్ర. కానీ ఎందుకు భగవంతుడు ఆయన యొక్క ధామమనికి ఆయనే ఎందుకు తిరగాలి?
అంటే మనకు ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని ఇవ్వటానికోసం ఈ భౌతికమైన ప్రజలు ఎంతో ఎన్నో కర్మలు చేస్తుంటారు. వాళ్ళ కర్మలు ప్రక్షాళన చేసుకోవడానికి ఇదొక మార్గం అని చూపించడానికి మాత్రమే భగవంతుడు అక్కడ చూపిస్తున్నారు. అది అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి, ఏదో అక్కడికి వెళ్ళి మనం ఏదో కొద్ది తీసుకెళ్లి తినేసి ఏదో మాట్లాడుకుని ఏదో మన కష్టకాలం మాట్లాడి వచ్చేయడం కాదు. అక్కడికి వెళ్ళి మొట్టమొదట మనం ఏం చేయాలి అంటే తీర్థస్థానాల్లో ఈ యొక్క ఆత్మ నిగ్రహంతో అక్కడ మనకు తపస్సును మనం స్వీకరించాలి. ఇక్కడ కృష్ణుడు ఇక యదువంశీయులు మొత్తం అందరూ కూడా వైద్యవాసులు అందరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆత్మ నిగ్రహంతో ఫస్ట్ అక్కడ ఏం చేశారు, స్నానాన్ని ఆచరించారు. ఎందుకంటే అంతరంగ శుద్ధి మనకు కావాలి అనుకుంటే ఫస్ట్ బాహ్య శుద్ధి కావాలి. బాహ్య శుద్ధి లేనకుండా అంతరంగ శుద్ధి అనేది జరగదు. బాహ్యశుద్ధి లేకుండా అంతరంగ శుద్ధి అనేది జరగదు. మనం అంత మురిగ్గా ఆలోచించుకొని అంటే ఇది పవిత్ర భక్తులు వర్తించదండి. మనకి పవిత్ర భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళ దివ్యస్థితిలో ఉంటారు కనుక వాడి శరీరానికి అతీతంగా ఉంటారు, భౌతికమైన దేహానికి అతీతంగా ఉంటారు కనుక వాళ్ళకి ఇవన్నీ కూడా ఏమి సంబంధం ఉండదు. మళ్ళాగా భౌతిక బంధనాల్లో ఈ భౌతికమైన కోరికలతో ఉన్నటువంటి వ్యక్తులకి మాత్రం ఇది వర్తిస్తుంది. అక్కడ ఎప్పుడైతే వీళ్ళు చేశారు తర్వాత ఏం చేశారు వీళ్ళు, ఫాస్టింగ్ ఉపవాసం వాళ్ళు ఇచ్చిన తర్వాత ఈ ఉపవాసం ఎందుకు చేయాలి అనేది కూడా ఒక విశిష్టత ఉంది. శాస్త్రాలు మనకి ఏకాదశి ఒక లీలలో ఉపవాసం గురించి చాలా ఎక్కువగా చెప్పబడింది. మనం తీర్థయాత్ర వెళ్ళినప్పుడు కానీ మనం ఒక ఏదైనా వ్రతం ఆచరించినప్పుడు కానీ మనం ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఎందుకు ఉండాలంటే మనం ఫస్ట్ బ్రాహ్మణులకి సాధువులకి ఆతిథ్యాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళకి తృప్తి తీరా మనం దాన ధర్మాలు చేసి వాళ్ళకి ఆహార ప్రసాదాన్ని పెట్టి వాళ్ళకి దానాలు చేసిన తర్వాత వాళ్ళకి అనుమతితో మనం ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే అప్పుడు భగవంతుడు కృప అనేది మనకి లభిస్తుందట. ఎందుకంటే భగవంతుడు మనం పెట్టే డైరెక్ట్గా తీసుకోడు ఆయన, వాళ్ళు పవిత్ర భక్తుల ద్వారా బ్రాహ్మణుల యొక్క ముఖత ఆయన స్వీకరిస్తాడు. కానీ భగవంతుడు సంతృప్తి పరచాలి అనుకుంటే మనము అక్కడ ఉపవాసముతో ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత లేదా మనకు ఏదైనా యజ్ఞం చేస్తారు ఏదో ఒక వ్రతాన్ని ఆచరించేటప్పుడు బ్రాహ్మణులు కానీ సాధువులు కానీ ఆహ్వానించి వాళ్ళకి ఆతిథ్యాన్ని ఇచ్చి వాళ్ళకి అనేకమైన పదార్థాలు భగవంతుడికి అర్పించిన తర్వాత వాళ్ళకి పెట్టిన తర్వాత వాళ్ళకు అనుమతితో మనం తీసుకున్నట్లయితే భగవంతుని కృప అనేది వాళ్ళ ద్వారా మనకి వస్తుంది. అప్పుడు మనము చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఇది ఇంకా మనం చూసినట్లయితే ఈ ఉపవాసం తర్వాత ఏం చేయవలసిన మెయిన్ విషయము దానం. అక్కడ దానాలు చేయాలి. ఎందుకు దానం చేయాలి? నా దగ్గర నేను కష్టపడి సంపాదించాను, నేను శ్రమూర్చి ఉదయం సాయంగా గాడిదలా కష్టపడి నేను పోగు చేసుకున్నాను, కానీ నేను ఇంకోటికి దానాలు చేయాలి. ఆ కష్టపడి ఆ కర్మ చేసి నువ్వు సంపాదించి ఆ కర్మని ఏం చేయాలి, నువ్వు పంచిపట్టాలి. ఎందుకంటే భగవంతుడి కృప అనేది మనకి పొందాలి అనుకుంటే జ్ఞాన కర్మ అనావృతం అనుకూలేని కృష్ణానుశీలన వీక్ భౌతికమైన బంధాల నుంచి అన్నింటినీ విడిపడి ఉన్నటప్పుడే మనకి కృష్ణుని యొక్క కృప అనేది కృష్ణుని ఏ విధంగా సేవించాలనే ఒక విశేషణ జ్ఞానం అభిశిక్షణ ఇది లభిస్తుంది. అందుకోసం ఏంటంటే మనకున్న త్యాగ గుణం అక్కడ చూపించాలి. అందుకు దానాలు చేయాలి. దానం కూడా ఎవరికి చేయాలనేది కూడా శాస్త్రాల్లో వేదాల్లో స్పష్టంగా చెప్తుంది. ఎవరు పడితే వాళ్ళకి దానాలు మనం చేయకూడదు. ఇక్కడ కృష్ణుడు స్వయంగా చూపిస్తున్నాడు ఎవరికి, సాధువులకి, బ్రాహ్మణులకి, అర్హత కలిగినటువంటి బ్రాహ్మణులకి. మనం దానం చేసినట్లయితే మన కర్మని మనం ప్రక్షాళన చేసుకోవచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే భగవంతుని దర్శనం. ధాములో మత్స్యుడిగా అక్కడ ధాము అంటేనే భగవంతుని యొక్క ఉనికి అక్కడ లభిస్తుంది. భగవంతుని దర్శనం కానీ భగవంతులకు పవిత్ర భక్తుల దర్శనం మనం చేసుకున్నట్లయితే మనము పవిత్రులు అవుతాం. అది మనం సహజంగా మనం కూడా వెళ్తుంటాం తీర్థయాత్ర. మనం దేనికోసం వెళ్తుంటాము? మనం కూడా కొంత ఆధ్యాత్మికమైన లాభం కోసం మనం కూడా వెళ్తుంటాం. వెళ్ళి మనం ఇవన్నీ మర్చిపోతాం. ఎందుకంటే మనం అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఈ యొక్క భౌతికమైనటువంటి ప్రయాస భౌతికమైన కోరికలు ఉండడం కారణంగా మనం ఆ ధామం యొక్క విలువ కాని ఆ ధామం గురించి ఉన్నటువంటి భగవంతుడి విలువ మనం శ్రవణం చేయట్లేదు. కనుక భగవంతుని దివ్యతను మనం తెలియట్లేదు. కనుక మా అక్కడికి వెళ్ళి మనము ఆ ఒక భగవంతుని మనం సేవించలేకపోతున్నాం. ఎక్స్పెషల్గా ధామానికి వెళ్ళి దేనికి వెళ్ళాలంటే శ్రవణ కీర్తనాలకు మనం వెళ్ళాలి. ఏదో మనం టైంపాస్కు లేదంటే అందరూ వెళ్ళాలి నేను వెళ్ళాలని అనే భావన కాకుండా అక్కడ శ్రవణ కీర్తన ఎక్స్పెషల్లీ ఉన్నప్పుడే భగవంతుడి పైన ప్రేమ అనేది మనకి ఏర్పడుతుంది. ఒక వ్యక్తి గురించి మనం ఎప్పుడైతే సంపూర్ణంగా తెలుసుకుంటామో అప్పుడు ఆ వ్యక్తి పైన మనము ఆధారపడగలం, ఆ వ్యక్తిని ప్రేమించగలం, ఆ వ్యక్తిని సేవించగలం. లేదంటే మనం అది దీని గురించి ఇంతకుముందు లక్ష్మీపతి ప్రభు ఎందుకు చేయాలి అట్లా అని మొత్తం అంతా కూడా ధామ గురించి చాలా ఇంకా వెరవనుంది. అక్కడ భక్తుల్ని వాళ్ళంతా గ్లోరిఫికేషన్ మనం ఎప్పుడైతే చేస్తామో మనకి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. ఇక రెండో పాయింట్ వచ్చేమో కృష్ణుడు ఎందుకు అక్కడ వెళ్ళిన తర్వాత దేనికోసం వెళ్ళాడు అనేది ఇంకొక ప్రశ్న. ఎందుకంటే సంబంధ బాంధవ్యాలను నెలకొల్పడం కోసం, ప్రేమపూర్వక సంబంధ బాంధవ్యాలు నెలకొల్పడం కోసం మాత్రమే ఇక్కడ పిలిగ్రమేజ్ మనం. ఎందుకంటే పిలిగ్రమేజ్ మనం చేసినప్పుడు అక్కడ ధామానికి వెళ్ళేటప్పుడు అనేకమైన వ్యక్తులు, అనేకమైనటువంటి వ్యక్తులు అక్కడికి వస్తారు. మనం వాళ్ళతో పరిచయాలు ఏర్పరచుకుంటాం. వాళ్ళ ద్వారా మనం ఇక భగవంతుని యొక్క కథ ఎంత ఇస్తే మామునిత్యం ఆ భగవంతుని యొక్క నామ రూప గుణ లీలలను మనం చర్చించుకోవటానికి, తద్వారా మనకేమవుతుంది భగవంతుడి పైన ఫెయిత్ విశ్వాసము ప్రేమ మనకి ఏర్పడుతుంది. ఆకు ప్రయోజనం కోసం మనం వెళ్ళాలి. కృష్ణుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయనకేం అవసరం లేదు. కానీ అక్కడ కురుక్షేత్రానికి ఎందుకు మొత్తం పరివారంతో వెళ్ళాడు? ద్వారకలు ఎవరు లేరు, నలుగురిని పెట్టేశారు అక్కడ రాజ్యాన్ని చూసుకోవడానికి కోసం. మొత్తం అంతా కూడా పరివారం అంతా కూడా కురుక్షేత్రానికి వెళ్ళారు. ఎందుకంటే ఈ సమయంలో అందరూ కూడా ఈ కురుక్షేత్రానికి వస్తారు. వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాన్ని పునరుద్ధరించుకోవడం కోసం, ప్రేమపూర్వక సంబంధాన్ని కొనసాగించడం కోసం భగవంతుడు అక్కడ ఆచరిస్తాడు. అందుకే చూడండి, భగవంతుడు గోలోక వైకుంఠంలో ఎందుకు అక్కడ వెళ్ళాడంటే వాళ్ళందరిపైన ప్రేమ కలిగి ఉన్నాడు భగవంతుడు. ఇక్కడ కూడా చూడండి, అఖిలాండ కోటి బ్రహ్మాండ గోలోక వైకుంఠంలో అనంత కోటి లక్ష్మి సేవిస్తున్నారు. లక్ష్మీ సహస్ర సంబరవ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. కానీ విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చాడు దేనికోసం? మనం అందరం కూడా కోల్పోయిన, తనతో కోల్పోయిన సంబంధవ్యాన్ని, సంబంధ ప్రేమపూర్వక సంబంధావ్యాన్ని మర్చిపోయాం కదా, దాన్ని నెలకొల్పడం కోసం భగవంతుడే స్వయంగా ఇక్కడికి వచ్చాడు. కానీ మనం కూడా ధాములో నివసిస్తున్నాం. కానీ ఆయన యొక్క దివ్యత్వం కానీ ఆయన యొక్క కృపకి ఎంత కృపామయుడు, ఎంత దయామయుడు మనం తెలుసుకోలేక ఒక సామాన్య వ్యక్తి లేదంటే ఒక విగ్రహం కానీ ఒక దేనిగా మనం భావిస్తూ మనము నెగ్లెక్ట్ చేస్తాం. అందుకే ఆయన కృపకి మనం పాత్రలు కావట్లేదు. ఆయన కృప కావాలి అనుకుంటే ఆయనకు శ్రవణ కీర్తనాలు చేయడం ద్వారా ఆయన పట్ల మనకి ప్రేమ అనేది ఏర్పడుతుంది. కానీ మనం కూడా భక్తి సేవ ఆచరిస్తున్నాం. కానీ ఎటువంటి భావన మనకు రావట్లేదు, ఎటువంటి భగవంతు పైన ఆకర్షణ మనకు కలగట్లేదు. ఎందుకంటే శ్రవణ కీర్తనాల లోపం. ఇక్కడ ఈ భగవంతుణ్ణి గురించి ఎప్పుడైతే శ్రవణం చేస్తామో అప్పుడు దీనికి మనకు చూడొచ్చు. ఇప్పుడు వ్రజవాసులు అయితేనేమి, లేదా రుక్మిణీదేవి చూడండి, కృష్ణుని చూడలేదు, కృష్ణుని ఏమి లేదు, జస్ట్ కృష్ణుడి గురించి ఒక పవిత్రమైన బ్రాహ్మణుడి నుంచి ఒక సాధువు నుంచి వింటుంది. వింటే కృష్ణ పట్ల ఆకర్షించబడి అప్పుడు కృష్ణ పట్ల ప్రేమ అనేది ఆటోమేటిక్గా ఆవిడికి కలిగింది. నేను కృష్ణునే నేను సేవించాలి, కృష్ణుడే నా యొక్క పతి అని నిర్ధారించుకుంది. మనం కూడా ఎప్పుడైతే కృష్ణుని ఆ భగవంతుని యొక్క నామరూపంగా కీర్తిస్తూ ఉంటామో, ఆ కృష్ణ దివ్యత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆయన ఎంత కృపాసాగరుడు అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడు ఆ భగవంతుని మనం సేవించగలం. అప్పుడు తద్వారా మనం పవిత్రం కాగలం. కానీ చూడండి, ఇక్కడ ఈ మాల భగవంతుని సేవించి భగవంతు పాద పద్మాలకు భగవంతుని చేసిన తర్వాత ఇది వచ్చి ఒక వ్యక్తినే పవిత్రం చేస్తుంది. ఆ వ్యక్తిని ఉన్నతమైన స్థానంలో ఉంచుతుంది. ఆ వ్యక్తి యొక్క సర్వ అశుభాలని తొలగిస్తుంది. మరి ఇది ఆఫ్టర్ ఒక పుష్పం, ఒక చెట్టుకు వచ్చినట్టు ఒక పుష్పం ఇది. కానీ మనకు భగవంతుని మనం కూడా సేవిస్తున్నాం, కానీ మనం ఇంకో వ్యక్తిని ప్రభావితం చేయలేకపోతున్నాం, మనకు మనం మారలేదు. కానీ ఈ పుష్పం ఆ భగవంతు పాద పద్మాలకు స్పర్శించిన తర్వాత, భగవంతుని స్పర్శించిన తర్వాత వచ్చి ఇంకొక వ్యక్తిని పవిత్రీకరణ చేస్తుంది. ఎందుకంటే ఇది ఎటువంటి ఫలాపేక్ష లేకుండా స్వార్థముతో ఆ భగవంతుని సేవించాలి అనే భావనతో వెళ్ళి భగవంతు పాద పద్మాల దగ్గర స్పర్శిస్తుంది. ఆఖరి ఎప్పుడైతే భగవంతు పాద ఒక భక్తుడు అర్పిస్తారు, నాకు ఇది అవకాశంగా తీసుకుని ఆ భగవంతుని పాద పద్మాల దగ్గర ఉండి అన్ని ధ్యానిస్తూ ఉంది. అందుకే తర్వాత వచ్చి కూడా మన నవదీప్ ప్రభు కూడా మంచి దీని ఒక మంచి వివరణ చెప్పారు మనం. అది ఆ పుష్పం అనేది సెల్ఫ్లెస్గా నాకు ఇది అవకాశము దొరికింది నేను సేవించాలి అనే సెల్ఫ్లెస్గా వెళ్ళి ఆ భగవంతుని సేవించిన కారణంగా అది పవిత్ర. మనం ఎప్పుడైతే సెల్ఫ్లెస్గా ఉండి భగవంతుని సేవ చేస్తామో మనం కూడా అది. ఇక్కడ ఏం కావాలంటే ఫస్ట్ జ్ఞానం కావాలి. జ్ఞానం ద్వారా వైరాగ్యం ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మాత్రమే కృష్ణ ప్రేమను అర్థం చేసుకోగలం, లేకపోతే మనం అర్థం చేసుకోవాలి. అది ఇక్కడ ఇంకా మనం ఈరోజు శ్లోకానికి వచ్చినట్లయితే, దీని ముందు శ్లోకాల్లో ఫస్ట్ వసుదేవుడు రుక్మిణి ఇవంతా కూడా మొత్తం కూడా కలుసుకోవటం, వీళ్ళక సమస్య మనం కూడా ఎవరైనా కలిసి కొత్తగా కలిశారనుకోండి మన యొక్క సమస్యల్ని మన యొక్క ఇంతకుముందు మనం చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా చర్చించుకుంటుంటాం. అలాగే వసుదేవుడు రుక్మిణి వసుదేవుడు కుంతీదేవి వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క సమస్యను వాళ్ళు చెప్పుకున్న తర్వాత అప్పుడు కృష్ణ బలరాములు ఈ యొక్క వచ్చినటువంటి అనేకమైనటువంటి రాజులు అనేకమైనటువంటి దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులను అందరూ కూడా ఆహ్వానించి వాళ్ళకి అందరికి కూడా భగవంతుడు ఏం చేస్తున్నాడు, బహుమతుల్ని వాళ్ళకి సన్మానాలని అన్ని కూడా చేస్తున్నాడు. ఎందుకంటే భగవంతుడు వాళ్లతో ప్రేమపూర్వక సంబంధాన్ని ఇంకా నెలకొల్పుకోవడానికి కోసం ఆ కార్యక్రమం అన్ని కూడా చేస్తున్నాడు. మనకు కూడా ఎవరైనా సన్యాసులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు మనం కూడా చేస్తుంటాం. ఎందుకంటే వాళ్లతో మనకి ప్రేమపూర్వక సంబంధాన్ని ఏర్పరచుకొని ఆ భగవంతుని గురించి మనం శ్రవణం చేసి ఆయన భగవంతుడి పట్ల ప్రేమను పెంపొందించుకోవడానికి కోసం. అది కృష్ణుడు ఇక్కడే అవసరం లేదు, కానీ కృష్ణుడు కూడా చేస్తున్నాడు. కృష్ణుడు ఎందుకు చేస్తున్నాడు అంటే దీనికి ముందు కారణం ఉంది. యుధిష్ఠ మహారాజు రాజసూయ యజ్ఞానికి చేసే ముందు జరిగిందని శాస్త్రం మనకు చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా తన పవిత్ర భక్తుడికి ఏంటి సేవించడానికి అంగీకరించారు కనుక అటువంటి వాళ్ళు నాకు అత్యంత ప్రియమైన భగవద్గీత 12 అధ్యాయంలో భగవంతుడు చెప్తున్నాడు. అందుకు ఇష్టం వీళ్ళందరినీ సేవించి వాళ్ళందరినీ కూడా ప్రేమపూర్వకంగా సేవించి ఇష్టపడ్డాడు. అందుకే వాళ్ళ సర్వస్వాన్ని ఇచ్చాడు. ఇంతకుముందు పూణే ప్రభు చెప్పారు ఏమిటి, కృష్ణుడు ఇష్టపడితే సర్వాన్ని ఇస్తాడు, ఏం కావాలంటే ఇస్తాడు. కృష్ణుడు ప్రేమిస్తే సర్వాన్ని తీసుకుంటాడు. ఇది చాలా మనకి కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. కృష్ణుని ఇష్టపడితే మనకి ఏం కావాలనేది ఇస్తున్నాడు, కానీ కృష్ణుడు ప్రేమిస్తే సర్వాన్ని తీసుకుంటాడు. ఎందుకట్లా? మరి ప్రేమిస్తే ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఏమి కావాలంటే సర్వస్వాన్ని ఇవ్వాలి కదా, కానీ ఎందుకు తీసుకుంటున్నాడు? ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆ వ్యక్తిని ప్రేమించరు. లక్ష్మీప్రభు ఇంతకుముందు క్లాసు చెప్పారు, ఆ వస్తువులు ప్రేమిస్తారు, ఆ వస్తువుల్ని ప్రేమిస్తారు, వ్యక్తుల్ని ప్రేమించరు. అది అందరూ కూడా మనం ఈ వస్తువులు ప్రేమిస్తాం కనుక మనకు ఆ వస్తువుల పట్ల బంధన ఏర్పడుతుందని చెప్పేసి భగవంతుడు ఏం చేస్తాడు, అవన్నీ కూడా దూరం చేస్తారు. వాటిని ఆకర్షించబడితే భగవంతుడి పైన మనం ప్రేమ పెంపొందించుకోలేము. వీటికి ఆకర్షించబడితే నన్ను మర్చిపోతాడని చెప్పేసి కృష్ణ ఏం చేస్తాడు, వాటిని తీసేస్తాడు, సంపూర్ణంగా తన పైన ఆధారపడేట్టు చేస్తాడు. చూడు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా తండ్రి ఎక్కడి నుంచో ఆఫీస్ నుంచో లేదంటే ఒక వేరే ఊరి నుంచి వచ్చిన తర్వాత పిల్లవాడు ఆడుకుంటాడు, పిలుస్తాడు అంటే ఆ ఏదో వస్తువులతో ఏదో ఐటమ్తో ఆడుకునేటప్పుడు పూర్తి నిమగ్నం ఉన్న తర్వాత పట్టించుకోడు, తండ్రి వచ్చాడని ఆగమనం పట్టించుకోడు. అప్పుడు తండ్రి చెప్తాడు తన యొక్క తల్లికో లేదంటే ఇంకో ఎవరికో, వాడు చూడు నీ వాడి కోసం ఇంత ఎందుకని నేను చూస్తే నన్ను పట్టించకుండా వాడు చేస్తున్నాడు, ఆ వస్తువుని తీసేసా అంటాడు. అట్లానే భగవంతుడు కూడా మనల్ని ప్రేమ, ఎందుకంటే ఆ వ్యక్తి పట్ల, ఆ పిల్లడి పట్ల ఆ తండ్రి ప్రేమ కలిగి ఉన్నాడు కనుక ఆ ప్రేమని తనతో పెంపొందించడం కోసం, తన దగ్గర చేర్చడం కోసం ఆ వస్తువుని ఏం చేస్తున్నాడు, దూరం చేయబడుతున్నాడు. భగవంతుడు కూడా అట్లానే మనలో ఉన్న భౌతికమైన సంపదల్ని, భౌతికమైన అన్ని కూడా ఎందుకు దూరం చేస్తాడంటే ఆ భౌతికమైన సంపదల పైన, ఆ వస్తువుల పైన మనం బంధన కలిగి కృష్ణుని మర్చిపోతాం, కృష్ణ ఇంకా దూరం చేసుకుంటామని చెప్పేసి కృష్ణుడు ప్రేమతో మనల్ని ఏం చేస్తున్నాడు, వాటిని తొలగించి తన దగ్గర చేసుకుంటున్నాడు. కానీ చాలా మందికి అర్థం కాదు, ఇదేంటి వీళ్ళు మంచి భక్తి సేవ చేస్తున్నారు, కృష్ణు కూడా సర్వస్వాన్ని త్యజించారు అని కూడా కృష్ణుడు వీళ్ళకి ఏమీ లేకుండా విధవాడిగా చేశాడు. కానీ అక్కడ భౌతికమైన ఏమి లేకపోయినా కృష్ణుడు పట్ల, ఆ వ్యక్తి పట్ల, ఆ వ్యక్తి కృష్ణుడు పట్ల అపారమైన ప్రేమ ఉంది. మరి ప్రేమ ఉండేటప్పుడు ఏముంటుంది, సర్వస్వాన్ని త్యజిస్తాం. సర్వస్వ చూడండి, బయట ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నట్లయితే వాళ్ళకున్న సర్వస్వాన్ని విడిచిపెట్టేసి ఆ వ్యక్తి కోసం వెళ్తుంటారు. కానీ అది రియల్ ప్రేమ కాదు, అది రేమిడ కొంతకాలం ఉంది. అది బాడీ ఇక ప్రేమ అనేది అంటే దేహానికి సంబంధించిన ప్రేమే, హార్ట్ టు హార్ట్ లవ్ కాదు. కానీ కృష్ణుడికి సంబంధించిన ప్రేమ అనేది చాలా డీప్, హార్ట్ టు హార్ట్ లవ్. దాన్ని పెంపొందించడం కోసం కృష్ణుడు ఇన్నొక ఎఫర్ట్ సర్వాన్ని హరిస్తున్న తీసుకుంటున్నాడు. బౌద్ధ వ్యక్తులు దాన్ని గమనించగా వెన్ను కూడా ఇచ్చేస్తున్నాడని చెప్పేసి, అంటే మరి కృష్ణుడే ఉంటే సర్వస్వం ఆయన దగ్గర ఉంటుంది. అనంతగూడ లక్ష్మిలు అని సేవిస్తూ ఉంటారు, లక్ష్మీపతి ఆయన. మరి ఇన్నప్పుడు ఇంకేం ఇదండి, ఇంతకుముందు లీలలో మన సుధాముడి లీల అదే చూసాం. సుధాముడు జ్ఞానం కలిగి ఉన్నాడు, తద్వారా వైరాగ్యం పూర్తి సంపూర్ణ వైరాగ్యం, దీని పట్ల బంధం లేకుండా ఉన్నాడు. కానీ ఆయన దేనికోసం ప్రయాసపడలేదు, దేనికోసం కావాలని కోరికలు ఏమీ లేదు. కానీ ఆ భగవంతుడి పైన ఎప్పుడు కూడా ఆయనకు పాద పద్మాలపైన స్పర్శిస్తూ, ఆయన పాద పద్మాలని సేవిస్తూ ధ్యానిస్తూ ఉన్నాడు. ఆ కానుక తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి, భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత భగవాన్ సర్వస్వాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఎందుకంటే ఎప్పుడైతే వైరాగ్యం కలిగి ఉంటాడో ఆ వ్యక్తికి సర్వస్వాన్ని కృష్ణ ఇస్తాడు. ఎందుకంటే దానిపై ఇటు బంధన లేకుండా ఉంటాడని చెప్పి, దానిపైన వాళ్ళు ఆ వ్యక్తి బంధన కలిగి దానిపై అటాచ్ కాకుండా ఉంటాడని చెప్పేసి అన్ని ఇస్తాడు. కానీ ఆ వ్యక్తి మళ్ళీ ఏం చేస్తాడో భగవంతుని సేవకు ఉపయోగిస్తాడు, అప్పుడు ఇస్తాడు. కానీ ఇప్పుడు మనం, మనకి ఇప్పుడు భగవంతుడి ప్రేమ కావాలనుకుంటే మనకి భౌతికమైన ఏమి కూడా మనకి ఇవ్వడు ఆయన. అది ఇక్కడ ఈ రాజులు అందరూ కూడా ఈరోజు శ్లోకంలో ఇది సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి వివరిస్తున్నాడు. ఎవరెవరు వచ్చారు అనేది మొత్తం కూడా గ్రేట్ సోల్స్ అందు కూడా, గ్రేట్ డివోట్స్ అందరు కూడా వివరిస్తున్నాడు. భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు, గాంధారి, ఆమె పుత్రులు, పాండవులు అండ్ విధురుడు, సంజయుడు, అనేక మంది రాజులు అందరూ కూడా ఇక్కడ చేసిన తర్వాత, ఆ రాజులకు అందరికీ సన్మానము బహుమతులు ఇచ్చిన తర్వాత, అప్పుడు వీళ్ళందరూ కూడా భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత, భగవంతుని దివ్యత్వం తెలుసుకున్న తర్వాత, వీళ్ళందరూ కూడా భగవంతుని కీర్తిస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆ భగవంతుడు భోజ వంశీ అంటే ఉగ్రసేన యొక్క వంశాన్ని అందరూ కూడా కీర్తిస్తున్నారు, మీరు ఎంత భాగ్యవంతులని చెప్పేసి, మీరు ఎంత భాగ్యవంతులని చెప్పేసి కీర్తిస్తూ ఉన్నారు వాళ్ళు. చూడండి, భగవంతుడు ఆ యొక్క వ్యక్తితో, ఆ వ్యక్తి దగ్గర ఉన్నాడంటే ఎంత అఖిలాండకూడ బ్రహ్మనాయకుడు జీవుడి దగ్గర వచ్చి ఆయనతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తున్నాడంటే ఎవరికైనా సరే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ మనకు కూడా భగవంతుడు ఇక్కడ వచ్చి మనతో పాటు అన్ని కార్యక్రమాలు మనతో పాటు చేస్తున్నాడు, అంటే మనకు కొన్ని కనిపించట్లేదు. ఆయన మనకు ఆయన సేవనిస్తున్నాడు, ఆయన ప్రసాదం ఇస్తున్నాడు, ఆయన కృపను అనేక విధాలుగా ఉదాహరణ అనేక ఇస్తున్నాడు. కానీ మనం భగవంతుడికి ఉనికిని మనం గుర్తించట్లేదు, మనం తెలుసుకోవట్లేదు. భగవంతుని జీవుల పట్ల ఎంతో ప్రేమ దయ కలిగి ఉండడం కారణంగా అక్కడ గోలోక వైకుంఠ భూలోకానికి వచ్చి మనల్ని ఉద్ధరించడానికి అనేక విధాలు ప్రయత్నిస్తూ ఉన్నా. కానీ భౌతికమైన బంధనాలతో, ఈ భౌతికమైనటువంటి వీటి ద్వారా మనము భగవంతుని అర్థం చేసుకోలేకపోతున్నాం. కనుకనే మనం ఇక తీర్థయాత్రలు కానీ వెళ్ళి భగవంతుని యొక్క దివ్యత్వాన్ని ధామకు ప్రధాని మనం తెలుసుకుని భగవంతుని యొక్క నామరూపంగా శ్రవణం చేస్తామో అప్పుడు మాత్రమే భగవంతు పైన ప్రేమ అనేది మనకి లభిస్తూ ఉంది. అతి ప్రేమ అంటే ఎట్లా ఉంటుంది, ప్రేమ ఏ విధంగా ఉంటుంది, దీనికి ఏమి కూడా ఒక రంగు రూపు ఒక రుచి అనేది ఒక ఇది ఏముండదు. అది ఎట్లా ఉంటుందంటే, ఎట్లా ఉంటుంది ఎవరం కూడా చెప్పలేము, దాన్ని ఎవరికి ఎగ్జిబిట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక మిఠాయిని ఇచ్చామని ఎవరికొని, ఆ మిఠాయి తిన్న తర్వాత ఎట్లా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది, లేదా చాలా మధురంగా ఉంది. సరే ఆ మధురం ఎంత మధురంగా ఉంది అంటే ఎవరూ చెప్పలేరు. ఆ మధురమనేటువంటి ఆ పదార్థం మనం ఎప్పుడైతే ఆస్వాదిస్తామో తిని చూస్తామో అప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ ప్రేమ అనేది కూడా అట్లా, ఇది ఎవరం కూడా ఎగ్జిబిట్ చేసేది కాదు. ఎవరైతే ఆ యొక్క భగవంతుని యొక్క మీద దివ్యమైన ప్రేమ కలిగి ఉంటారో అటువంటి వ్యక్తి దగ్గర నుంచి మనం ఎప్పుడే శ్రవణ కీర్తన చేస్తామో, ఆయన యొక్క సాంగత్యాన్ని తీసుకుంటామో, అప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రేమ మాధురి అనేది ఏంటి అనేది మనకి లభ్యమవుతుంది, మనం అర్థం చేసుకోగలం. లేదంటే మాధుర్యాన్ని అర్థం చేసుకోలేదు. మీకు బృందావన లీలలో కూడా చూసినట్లయితే, ఇక వ్రజవాసులు ఎంతో భగవంతుడిపైన మాధురి ప్రేమ కలిగి సర్వస్వాన్ని వాళ్ళు ఇచ్చి రోధి కృష్ణుడు దూరం వేయడం రోధిస్తూ విరహ వేదంలో ఉన్నారు. కానీ ఉద్ధవుడు భగవంతుడి దగ్గరనే ఉన్నాడు, కానీ భగవంతుని యొక్క మాధురి ప్రేమ ఆయనకి అర్థం కాదు. నిరాకార బ్రహ్మతి ఆకర్షించబడుతున్నాడు. ఆకి ఇదేంటని తెలియజేయడానికి కోసం తనని బృందావనం పంపించాడు, బృందావనానికి పంపించాడు. పంపించిన తర్వాత వాళ్ళు చూసినటువంటి ఆకి అడ్వైజ్ చేసిన కృష్ణు కోసం సర్వస్వాన్ని, ప్రేమ అనేది ఒక వ్యక్తి కలిగి ఉండేటప్పుడు సర్వస్వాన్ని తరిస్తాం, దేనికోసం ఆలోచించరు. అంతే వ్రజవాసులు చూడండి, ధన మన ప్రేమ మొత్తం సర్వస్వాన్ని కృష్ణుకి అర్పించారు. అందుకే వాళ్ళు ఈ యొక్క సృష్టిలోనే అత్యున్నతమైనటువంటి వ్యక్తులుగా చెప్పబడింది, గ్రేట్ డ్యూటీస్ చెప్పబడింది. అందుకే ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో ఎంతమంది వచ్చినా మెన్షన్ చేయకుండా సుఖదేవ గోస్వామి ఎక్స్పెషల్ ఆక వ్రజవాసులనే ఎందుకు చెప్పాడు, వ్రజవాసులు అంత దివ్యమైనటువంటి ప్రేమపూర్వక సంబంధాన్ని భగవంతు కలిగి ఉన్నారు, అందుకోసమే వాళ్ళకని లోరీస్ వాళ్ళ యొక్క దివ్యత్వాన్ని అక్కడ భగవంతుని అక్కడ తెలియజేస్తున్నారు. అది ఇక ప్రేమ అనేది మనము నెలకొల్పుకోవాలి అనుకుంటే, భగవంతుడు ప్రేమపూర్వక సంబంధం నెలకొల్పుకోవాలి అనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి, చాలా మనం చేయవలసింది. ఇక్కడ మొట్టమొదట భగవంతుడు అక్కడ కురుక్షేత్రంలో ఏం చేశాడు, ప్రేమపూర్వక సంబంధాన్ని చేసినప్పుడు వాళ్ళు మొట్టమొదట వాళ్ళు కలిసేటప్పుడు ఎంత రిసీవ్ అంటే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధం, భగవంతుడు వాళ్ళని ఎంతో ప్రేమ ఆప్యాయతతో వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళ ఆలింగనం చేసుకొని వాళ్ళకి ప్రేమపూర్వకంగా తన యొక్క ప్రేమ భావన వ్యక్తపరుస్తున్నాడు. మనం కూడా ఎవరైనా దూరంగా ఉండేటప్పుడు ఒకసారి వచ్చారనుకోండి, మనం కూడా చేస్తుంటాం. కానీ మనం ఈ దేహానికి సంబంధించిన ప్రేమపూర్వక సంబంధాన్ని మాత్రమే చేసుకుంటాం, కానీ హృదయానికి అతుకునే ప్రేమను మనం ఎగ్జిబిట్ చేయలేము. ఎందుకంటే మనం ఏదో ఫలాపేక్షతో ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తాం తప్ప, కానీ ఆ వ్యక్తి రియల్గా మనం ప్రేమించాం. ఇందా చెప్పుకున్నాం కదా, వ్యక్తులు ఎవరిని ప్రేమించారు, ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి వస్తువును, ఆ వ్యక్తి పట్ల ఉన్నటువంటి సేవను మనం ప్రేమిస్తూ ఉంటాం. రియల్ ప్రేమ అంటే ఏమీ కోరిక లేకుండా అన్యాభిలిత జ్ఞాన కర్మ అనావృతం అనుకూలైన కృష్ణ, కృష్ణుడికి అనుకూలమైనటువంటి విధంగా కృష్ణుడు ఏ విధంగా అయితే కోరుకుంటున్నాడో, కృష్ణుడు ఏ విధంగా అయితే నన్ను ఉండాలనుకుంటా ఆ విధంగా చేసేది. దాంతో సంపూర్ణంగా వైరాగ్యంతో భగవంతు సేవించేది, అప్పుడు మాత్రమే భగవంతు మనం ప్రేమపూర్వకంగా మనం సేవించగలం. దీనికి మనం చూసినట్లయితే ఈ భౌతిక ప్రపంచంలో కూడా భగవంతుడు తన భక్తులు ఎంత ప్రేమతో సేవించాడండి. శాస్త్రంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. అర్జునుడికి కృష్ణుడు సేవించాడు, అట్లా ఇంతకుముందు మనం సుధాముడికి కృష్ణుడు కూడా సేవించాడు. ఎందుకు ఆ వ్యక్తిని అంత ప్రేమిస్తున్నాడు సేవిస్తున్నాడంటే, ఆ వ్యక్తి పట్ల అపారమైనటువంటి ప్రేమ దయ కరుణ అని కలిగి ఉండబట్టి. భగవంతుడు అంటే కరుణా సింధు దీనబంధు, కరుణా సాగరం లాంటి వాడంట. మరి ఆయన కరుణ ఎట్లా మనం పొందాలి అంటే, మనం నిస్వార్థముగా ఎటువంటి ఫలాపేక్ష ఆశించకుండా భగవంతుణ్ణి దివ్యత్వాలు ఎప్పుడు శ్రవణ కీర్తనలు చేసి ఆయన సేవిస్తామో అప్పుడు మాత్రమే మనం భగవంతునికి ప్రేమ అనేది మనం పొందగలం. ఈ శ్లోకంలో భగవంతుడు పాద పద్మాల గురించి ఎక్స్పెషల్ ఇంకొక వివరణ ఉంది. భగవంతుని పాదాలు ఎంతో దివ్యమైనటువంటి, భక్తులందరూ కూడా భగవంతుని ముఖారవిందతో మొట్టమొదట భగవంతుని పాద పద్మాలనే దర్శిస్తారు, సేవిస్తారు, స్పృశిస్తారు. ఎందుకు భగవంతుని పాద పద్మాలకి అంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది? ఆ భగవంతుని పాద పద్మాలకి తగినటువంటి విరజానది యొక్క నీరు భగవంతుని పాదం స్పర్శించిన తర్వాత ఈ భూలోకానికి వచ్చిన, ఈ యొక్క లోకాలకు వచ్చిన తర్వాత గంగాగా మారి సర్వాన్ని పునీతం చేస్తుంది, సర్వం కూడా పవిత్రం చేస్తుంది. ఇందాక చెప్పిన భగవంతుడికి టచ్ అయింది, భగవంతునికి సేవించి వచ్చినటువంటి ప్రతి ఒక్కడు కూడా దివ్యమైనటువంటిది. ఆకు ఇసుకు రేణువు కూడా వ్యక్తిని పవిత్రం చేస్తుంది. ఇక్కడ భగవంతుని పాద పద్మాలకి స్పృశించినటువంటి ఆ గంగాజలం ఈ సర్వ మండలాన్ని పవిత్రం చేస్తుంది. ఇక్కడ ఈ రాజులు భగవంతుని పాదపద్మాలని సేవిస్తూ భగవంతుని పాదపద్మాలను పొడుతూ ఉన్నారు. అక్కడ భూదేవి గురించి కూడా చెప్తున్నారు, మీరు అంటే భోజవంశీయుల్ని మీరు ఈ భవసాగరంలో, ఈ సంసార సాగరంలో మీరు ఉన్నప్పటికీ కూడా భగవంతుని సాహచర్యాన్ని మీరు పొందుతున్నారు కనుక మీరు అన్నింటినీ విడిపడి ఉన్నారు. మీరు ముక్తికి, మోక్షానికి, భగవంతుని సర్వాన్ని పొందడానికి మీరు అర్హులు కలిగి ఉన్నారు, మీరు ఎంత మహాభాగ్యవంతులు అని చెప్పేసి వాళ్ళకి చెప్తూ పొగుడుతూ ఉన్నారు. మనకు కూడా చాలా బయట వాళ్ళు వస్తే మనం కూడా చూసి మీరు ఎంత మహాభాగ్యవంతులు అని చెప్పేసి అంటారు. ఎందుకంటే మీరు భగవంతుతో ఉంటున్నారు, భగవంతుని నామరూపంలో కీర్తిస్తున్నారు, భగవంతు ప్రసాదం తింటున్నారు, భగవంతునికి మీరు చేసి భగవంతు దగ్గరే ఉంటున్నారని. కానీ ఇక్కడ కూడా వారు రాజు పొగుతున్నారు, కానీ భగవంతుడు వాళ్ళతో ఉన్నటువంటి ఆ యొక్క టైమిని, ఆ యొక్క దీనిని వాళ్ళు సద్వినపరుచుకుంటారు. మనం ఏం చేస్తున్నాము? సద్వినపరుచుకుని దుర్వినపరుచుకుంటున్నాం కంటే భగవంతుని దివ్యత మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకే భగవంతు పైన ఆకర్షణ అనేది మనకి కలగట్లేదు. బయట వ్యక్తి బయట నుంచి చూసినప్పుడు వాళ్ళకి ఎంతో ఆనందం అనిపిస్తుంది, వీళ్ళు ఎంత మహాభాగ్యవంతులు అని చెప్పి. భాగ్యవంతులంటే ఎవరు? భగవంతుని సేవని సద్వినియోగపరుచుకొని భగవంతుని సంపూర్ణంగా సేవించేవాళ్ళు, భగవంతు పాద పద్మాలని సేవించేవాళ్ళు భాగ్యవంతులు. మరి అటువంటి భాగ్యవంతుల్లో మనం చూసిన జగన్నాథుని లీలలో చూసినట్లయితే రఘునాథ్ అనే ఒక వ్యక్తి, ఆయన భగవంతుని ఇప్పుడు నిరంతరము సేవిస్తూ ఉండేవాడు. భగవంతుని అనేక పుష్పాలు తీసి తెస్తుండే, భగవంతుని జలం తెచ్చేవాడు, అనేకమంది సేవ చేస్తుండేవాడు. ఆ వ్యక్తి పట్ల భగవంతుని, ఆ వ్యక్తి సేవ పట్ల భగవంతుడు ఎంతో సంతృప్తి చెంది నేను ఈ వ్యక్తిని ఏ విధంగా సేవించాలి అని అనుకున్నాడు. నాకెంతో ప్రేమతో, ఏమీ ఇచ్చేయకుండా నాకెంతో ప్రేమతో ఈ వ్యక్తిని సేవిస్తున్నాడు, నేను ఏ విధంగా సేవించాలని. భగవంతుడు ఒక వ్యక్తిని ఏం చేయాలనుకుండా చేయగలడు. అయితే ఆ వ్యక్తికి ఏం చేశాడు? ఒక సందర్భంలో భగవంతుడు జగన్నాథుడే ప్రసాదం ఎక్కువ ఇస్తాడు. తర్వాత ఆ వ్యక్తికి కొద్దిగా పొట్టంతా ఇదైన తర్వాత ఆయనకి మోషన్స్ వస్తాయి. తర్వాత ఏమవుతుంది, అట్లా డయేరీగా మారింది. ఆ వ్యక్తి చేయడానికి ఎవరు? ఒక్కడే సర్వం పరిత్యజించి ఆయన పూరి జగన్నాథ్పురి వచ్చి ఆయన నివసిస్తూ ఉన్నాడు, భగవంతుని జగన్నాథుని సేవిస్తూ ఉన్నాడు. ఇస్తే అప్పుడు భగవంతుడు, ఇది నాకు అవకాశం, భలే ఛాన్స్ అని చెప్పి ఏం చేశాడు జగన్నాథుడు? ఒక బాలుడు రూపంలో ఆ యొక్క రఘునాథ్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు డైరీ అంటే ఆయన అన్ని బెడ్డపై మంచం పైనే మన ముత్తలు అన్ని కూడా చేసి ఎంతో దినిగా ఉంటుంది, కంటిన్యూగా ఆయనకి విరేచనలు అవుతూ ఉంటాయి. ఎవరు చేయడం కనుక జగన్నాథుడు చూసి తెలుసుకొని జగన్నాథుడు వెళ్ళి ఆ వ్యక్తికి ఎంత ప్రేమపూర్వకంగా సేవిస్తాడంటే తన్ని తీసుకుని వచ్చి తీసి ఆక బెడ్డని ఆక అన్ని కూడా క్లీన్ చేసి ఆ బట్టలు ఉతికి ఆయనకి పరిచయాలు అన్ని కూడా చేస్తాడు. అలాగే అనేక రోజులు చేస్తున్నాడు. ఈ రఘునాథ్ చూసి, నీకు ఎవరు నాయన, నువ్వు నాకెందుకు ఈ విధంగా సేవ చేస్తున్నావు, నీ పేరేమంట? ఫస్ట్ నవ్వుకొని వెళ్ళిపోతాడు జగన్నాథ్. అలా ప్రతిరోజు మళ్ళీ ఇంకో రోజు అడుగుతాడు, ఆయన ఎవరు, నాకెందుకు వచ్చి నువ్వు సేవ చేస్తున్నావు, ఏం ఆశించి చేస్తున్నావు అని అడుగుతాడు. అసలు నీ పేరేమో అడుగుతాడు. అంటే ఆ బాలుడు చెప్తాడు, ఏ పేరేం చెప్పను, నాకు అనేకమైన పేరులున్నాయి, ఏ పేరేం చెప్పను, నాకు అనంత నామాలు ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకో రోజు అడుగుతాడు, అసలు ఏ ఊరు నీదని, ఇది ఏ ఊరంటే నాది సర్వము ఉంది, నేను ఎక్కడ నివసిస్తున్నా అదే నా ఊరు అంటాడు. ఆ ఒక్క బాలుడు చెప్పినటువంటి ఆ మధురమైన ఆ వాకులకి ఏంటి ఇక రఘునాథ్ ఇంకా ఆకర్షింపబడతాడు. ఎందుకంటే అంత ప్రేమపూర్వకంగా ఆ వ్యక్తిని సేవిస్తున్నాడు. భగవంతుడి ఏమీ అవసరం లేదండి, నచించే కార్యము కరణించే విద్యత అని చేయవలసింది ఏమీ లేదు. కానీ తన భక్తుడికి అంత నీచమైన సేవ చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఆ వ్యక్తి అంత ప్రేమపూర్వకంగా సేవించాడు కనుక ఆ వ్యక్తి పట్ల అంత ప్రేమ కలిగి ఉన్నాడు భగవంతుడు ఆ వ్యక్తిని సేవించడానికి. తనకు స్థితినే అఖిలాండ కూడా బ్రహ్మాండ నాయక దేవదేవుడు నాకు స్థితిని కూడా విడిచిపెట్టేసి ఆ పొజిషన్ అన్ని విడిచిపెట్టేసి అక్కడ వచ్చి సేవ చేస్తున్నాడు. మనం కూడా భగవంతుని సేవించడానికి మనకు ఉన్నటువంటి ఈ భౌతికమైన సంపదల్ని, అహంకారాన్ని, ఈ యొక్క ధనాన్ని అన్ని కూడా మనం ఎప్పుడైతే త్యజిస్తామో, త్యజించి భగవంతుని సేవిస్తామో, అప్పుడు భగవంతుని యొక్క ప్రేమను మనం పొందగలం. అంతవరకు భగవంతు ప్రేమ అనేది మనం పొందలేం. మనం ప్రతిదీ చేస్తూ అహంకారంతో మనం చేస్తుంటాం, కానీ ఏమున్నా భగవంతుని స్వీకరిస్తారు. కానీ అహంకారం ఉంటే భగవంతుని స్వీకరించారు. మనం ఎన్ని అపరాధాలు చేయండి, నువ్వు ఎన్ని ఇచ్చేయండి, సహిస్తాడు. కానీ అహంకారం ఉంటే భగవంతుడు సహించడు, స్వీకరించాడు భగవంతుడు. అహంకారంతో మనం ఏం అర్పించాడు భగవంతుడు స్వీకరించాడు. మనం చూడు సమయం పుష్పాలు కూడా వేస్తుంటాం, వేసేటప్పుడు అంటే ఒక ఆచార్య వివరిస్తున్నాడు, పుష్పాలు వేసేటప్పుడు ఆహ్ నేను నాకెంత ఛాన్స్ దొరికింది, నేను భగవంతు దగ్గర వెళ్తే నాకు చిన్న పప్పుడో పైంది అనుకోండి, మనం వేసేటప్పుడు భగవంతు పాదాలతో పడదంట, ఆ కింద పడిపోతుంది. అలాగనే మనం చేసినటువంటి సేవ, భగవంతు చేసిన మనం అర్పించే ప్రతి ఒక్కటి కూడా మనకేదో ఇదొస్తుందని అహంకారంతో కానీ ఒక గర్వంతో కానీ మనం చేసినప్పుడు భగవంతుడు ఆ సేవని స్వీకరించడు. ఒకటో రెండేది, మనం చేసినటువంటి సేవ ఇంకొక వ్యక్తికి హాని కలగకుండా, ఇంకొక వ్యక్తిని నొప్పించకుండా, ఇంకొక వ్యక్తికి అది గాయపరచకుండా ఉండేటప్పుడు మాత్రం భగవంతు ఆ సేవను స్వీకరిస్తాడు. లేకపోతే మనం ఎంత చేసినా అది స్వీకరించాడు. మనం చూడవచ్చు కురుక్షేత్రంలో, సారీ హస్తినాపురంలో, హస్తినాపురానికి కృష్ణుడు వెళ్ళేటప్పుడు, రాయభారం వెళ్ళేటప్పుడు దుర్యోధనుడు కూడా కృష్ణుడు వస్తాడని చెప్పేసి తను అనేకమైనటువంటి రాజ్యం అన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. కానీ కృష్ణ అక్కడ వెళ్ళలేదు. ఎందుకు? తన భక్తులు కానీ గాయపరిచారు, తన భక్తులు అపరాధం చేస్తాను భక్తులను అని ఇచ్చేశాడు కనుక అక్కడ వెళ్ళలేదు, స్వీకరించలేదు భగవంతుడు. అక్కడ ఎవరింటికి వెళ్ళాడు? విదురుడింటికి వెళ్ళాడు. విదురుడు తన భక్తులకి ఎంతో స్నేహపూర్వంగా ఉంటూ వాళ్ళకి మంచి ఇచ్చేసి ప్రేమపూర్వక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు కనుక అక్కడికి వెళ్ళి ఆయన యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఆయన ఏమి ఇచ్చాడు? ఏమివ్వలే, అరటి పండు తీసుకుని ఒలిసి ఆ గుజ్జుని వేసే చొక్కనిచ్చాడు. దాన్ని ఎంతో ప్రేమగా, ఎంతో అభ్యర్థాన్ని స్వీకరించాడు భగవంతుడు. ఎంత ప్రేమపూర్వకంగా స్వీకరించాడంటే, ఒకసారి రుక్మిణీదేవి అడిగిందంట, ఈ యొక్క లీలకు వచ్చినప్పుడు, ఈ కురుక్షేత్రంకి వచ్చేటప్పుడే అనేక పదార్థాలు అన్ని చేసేటప్పుడు రుక్మిణీదేవి అడుగుతుంది, స్వామి నీకు ఇష్టమైనటువంటి పదార్థం ఏది, నీకు నీ భక్తులు అనేక అర్పిస్తారు, దాంట్లో నీకు సంతృప్తి పరిచేది ఏం చెప్పమంటున్నాడు. చెప్పనేటప్పుడు కృష్ణుడు చెప్తాడు, దేవి ఏం చెప్పను, కానీ నాకు సృష్టిలో ఎన్నో ఎంతమంది భక్తులు అనేక విధంగా నాకు అనేకం అర్పిస్తుంటారు, కానీ నాకు ఒక మూడు విషయాలు మాత్రం నాకు చాలా దాన్ని మర్చిపోతున్నా అంటున్నాడు. అయితే లక్ష్మీదేవి రుక్మిణీదేవి అనేకమైన వంటకాలు చేస్తుంది, కానీ భగవంతు తనకు దీన్ని సంతృప్తి పడలేదు, కుతూహలం కలిగి ఉంది, ఎవరబ్బా మహాభక్తు అని చెప్పి తెలుసుకొని కుతూహలతో అడుగుతుంది, స్వామి ఎవరు స్వామి ఆ వ్యక్తులు అంగీకే ఇష్టమైన పదార్థం ఏమిటి, ఆవిడ ఏం అర్పించారు చెప్పమంటుందని. చెప్పమనేటప్పుడు చెప్తాడు, నేను త్రేతాయుగంలో రాముడిగా వచ్చేటప్పుడు ఒక భక్తురాలు కపల నాకు ప్రేమపూర్వకంగా మాధుర్యమైన కలిగినటువంటి ఫలాలను నాకు తను రుచి చూసి నాకు ఇచ్చింది. ఎవరు? శబరి. నా కోసం ప్రతిరోజు నేను ఎప్పుడు వస్తానో తనకు గురువు చెప్పాడు నేను వస్తానని చెప్పేసి, అప్పటి నుంచి ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఫలాలను సేకరిస్తూ ఆ ఫలాలు పుల్లగా ఉంటే నేను బాధపడతానని చెప్పేసి తను మధురం చూసి ఆ మాధుర్యంగా ఉన్నటువంటి ఆ ఫలాల్ని నాకు అర్పించింది. ఆ మాధుర్యంగా ఫలాలు నా భక్తులు ఎప్పుడైతే రుచి చూసి నాకు ఇస్తాడు ఎంత, నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. నాకెంతో సంతృప్తి పరిచాయి, ఎంత సంతృప్తి నేను చెప్పలేనంత సంతృప్తి నాకు ఇచ్చింది అది. మరి ఇంకా స్వామి అంటే విదురుడు కూడా చెప్తున్నాను అన్నమాట. మరి విదురుడు యాక్చువల్లీ కురువంశంలో ఒక వ్యక్తి, ఆయన కురువంశ దీంట్లో దుర్యోధనుడుకు రాజ్యదంట్లో ఆయన ఒక ప్రధాన మంత్రి అయినప్పుడు కూడా ఆయన ఇంట్లో ఏం లేకపోవడం ఏంటి? కృష్ణ వెళ్ళేటప్పుడు అనేకమంటి ఉండాలి, మరి ఇంట్లో ఏమీ లేదు, ఒక అరట పడ్డే ఎందుకు దొరికింది? చూడండి, ఇది చాలా మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది. విదురుడు కురువంశంలో ఒకడు, ఎవరు? పాండురాజు దృతరాష్ట్రకు సోదరుడే. మరి అక్క రాజ్యంలో ఒక ప్రధాన మంత్రిగా ఆయన బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్ ఉన్నాడు. ఉండేటప్పుడు కూడా ఆయన ఇంటి కృష్ణ వెళ్ళేటప్పుడు ఏమీ అర్పించలేకపోయాడు, ఓన్లీ అరటి పండును మాత్రం ఇచ్చాడు. ఇది భగవంతుని ఆకర్షింపజేసిన గుణం. ఆయన తనకు స్వలాభం కోసం దేన్ని కూడా స్వీకరించలేదు, తను జీవించడానికి మాత్రమే తను స్వీకరించాడు. ఆయన ప్యాలెస్లో నివసించలేదు, ఒక సామాన్యమైన గృహంలో నివసించేవాడు. ఆయన సంపూర్ణ జ్ఞానం కలిగి ఉన్నాడు. ఆ జ్ఞానం ద్వారా వైరాగ్యం కలిగి ఆ భగవంతుని నిరంతరము సేవిస్తూ ఉన్నాడు, నిరంతరము తప్పిస్తున్నాడు. భగవంతు పాదపద్మాలు ధ్యానిస్తూ భగవంతునే ఆయన నామరూపంలో కీర్తిస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి భగవంతుని ఆకర్షింపజేస్తుంది. అందుకే భగవంతుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చేస్తా, ఆయన ఏమి ఇంట్లో ఏమి పెట్టుకోలేదు, దేని పట్ల బంధన కలగలేడు, తనకు స్వలాభం కోసం ఏమి కూడా పెట్టుకోలేదు. తన ఇంట్లో ఉన్న అరటి పండును కూడా తీసి గుజ్జివిస్తాను ఇచ్చే ఆ ప్రేమ పూర్వకంగా నాకు అర్పించాడే, ఆ యొక్క తొక్క కూడా ఎంత మధురంగా ఉందని కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ మాధుర్యం అనేదంట నాకు ఎంతో సంతృప్తినిచ్చింది, నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అది ఇప్పటికి మరువలేకపోతున్నా. మరి ఇంకా స్వామి అని చెప్పేసి అంటేటప్పుడు, నిన్న కాక మొన్న వచ్చినటువంటి సుధామ విప్రుడు, ఆయన నా కోసమని చెప్పేసి ఆయన తన దగ్గర లేకపోయినప్పటికి కూడా ఆయన పక్కండి తన భార్య పక్కండి తీసుకొని వచ్చింది. చూడండి, ఆవిడ కూడా ఎంత నా పట్ల ఎంత ఇది కలిగి ఉంది, తన దగ్గర లేకపోయినా పక్కండి అప్పు తెచ్చిచ్చింది. అంటే కృష్ణుడికి అర్పిస్తే మర్షణ చూడని మాకు అనేకం ఇస్తాడని పూర్తి విశ్వాసం ఆవిడ కలిగి ఉంది, అందుకోసం పక్కండి తెచ్చి ఇచ్చింది. మరి సుధాముడు తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత నాకు ఎంతో ప్రేమపూర్వకంగా, నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కృష్ణ దగ్గర వెళ్తున్నాను, ఏమి తీసుకుని ఎట్లా వెళ్తాను అని చెప్పేసి అంటే, భార్య తీసి ఇస్తున్నాడు నాకు ఎంతో జాగ్రత్త పదిలంగా అక్కడి నుంచి 7 రోజులు నడుచుకొని వచ్చే పందిలంగా నాకు కట్టిపెట్టించాడు. అది తీసుకున్న తర్వాత నేను ఎంత సంతృప్తి పడ్డానంటే, నువ్వు చూసావు కదా, నేను ఆ ఆనందం తింటే నువ్వే కదా నా చేపట్టిన ఆపేశావు, అది నన్నే కాదు సర్వ జగత్తుని నాకు సంతృప్తి పరిచింది. అంటే ఇక్కడ కృష్ణుడు ఎందుకు ఈ యొక్క 3 విషయాలు రుక్మిణిగా చెప్తున్నాడంటే, అక్కడ నాకు ఏదైతే అర్పిస్తాడో ఆ వ్యక్తి అర్పించిన ఆ వ్యక్తి నాకు పదార్థాన్ని చూడను, ప్రేమ భక్తి, ఆ ప్రేమ ఆ భక్తిని నేను చూస్తాను. ఆ ప్రేమ భక్తి ఎప్పుడైతే నాకు అర్పిస్తారో అప్పుడు మాత్రమే నేను సంతృప్తి చెందుతానంట, అప్పుడు మాత్రమే నేను సంతృప్తి చెందుతానంట. ఇప్పుడు ఇక్కడ జగన్నాథ్ రఘునాథ్ ఇక్కడ లీలలో మనం జగన్నాథ్ అంత విధంగా ఆ వ్యక్తిని ప్రేమపూర్వకంగా సేవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నిస్వార్థంగానే సేవించాడు. అయితే అలాగే కొన్ని నెలల పాటు చేస్తాడు జగన్నాథుడు ఆ రఘునాథుడి సేవ. రఘునాథ్ ఆ భగవంతుడి సమక్షం వచ్చినప్పటికి తను ఇంత బాధపడుతున్నాను, ఎంత నిస్సహితులు ఉన్నాను, ఏమీ దానికి ఇంత లేదు అని ఎంతో దివ్యమైన స్థితిలో ఉన్నాడు. నాకెందుకు మార్పు జరుగుతుంది, నాకెందుకు ఇట్లా జరుగుతుందని ఆయనకే ఒక ఏదంటే ఇది వచ్చి కుతూహలంతో ఒకరోజు అడుగుతాడు జగన్నాథని, ఆ బాలుడిని అడుగుతాడు, నేను ఎవరు ఎందుకు చేస్తున్నావు, నేనేమి నీకు పిలవలేదు, నాకు ఇంత ప్రేమపూర్వకంగా నాకు సేవిస్తున్నావు అసలు అని చెప్పేసి అంటే నవ్వుకొని వెళ్ళిపోతాడు. ఆ రోజు కూడా ఆ రోజు రఘునాథ్ చాలా దీనికి ఉన్నాడు, నేను ఎట్లానే సరే ఈ బాలుడు ఎందుకు చేస్తున్నాను, ఎన్ని రోజులు పడి చేస్తే, ఎవరో ఒకరోజు 2 రోజులు చేస్తాం, మనం కూడా ఎవరైనా ఒక ఇది ఇస్తే ఒకరోజు 2 రోజులు 1 రోజు చేస్తాం, తర్వాత మనకి ఇసుపుడుతుంది. కానీ భగవంతుడు చూడండి నిర్విరామంగా ఆ వ్యక్తిని సేవిస్తూ ఉన్నారు. నెక్స్ట్ రోజు వచ్చిందని అన్ని ఆ బెడ్ మొత్తం అన్ని క్లీన్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని పిలుస్తాడు రఘునాథ్, నానా బాబు ఇట్లా అంటాడు, నీకు పేరు తెలియదు, నా బాబురా అంటాడు. సరే భగవంతుడు తన భక్త వత్సలే కదా, తన భక్తులు ఏమి చెప్పినా చేస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. ఏం చెప్పు, వృందావనం చూడండి, గోపికులు కృష్ణుడితో ఆడిపించారు, ఎందుకు ప్రేమ కలిగి ఉన్నాడు కనుక వాళ్ళ చేతిలో ఒక తోలు బొమ్మగా ఆడాడు. ఇక్కడ కూడా అంత ప్రేమ కలిగి ఉన్నాడుగా రఘునాథుడు పిలిచాడు, కొద్దిగా కోపంగా పిలిచాడు, బాబు రాహాయి సరే భగవంతుడు ఎంత వినయం అక్కడ ఆచార్య అక్షరం ఎంత వినయం చూపిస్తున్నాడు అంటే భగవంతుడు తన భక్తులు పూర్తి బందీ అయిపోయాడు. అందుకే భగవంతుడు ఏమైనా ఇస్తాడు, ప్రేమ భక్తిని అంత వేరే ఇవ్వడు. ప్రేమ భక్తిని ఇచ్చినట్లయితే తన భక్తుడికి తను దాసుడిగా అవ్వాలి, అందుకోసం అంత వేరే ఇవ్వడు. అంత వినయంతో దాసత్వం కలిగి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత రఘునాథ్ ఇమ్మీడియట్లీ ఏం చేశాడు, ఇది ఛాన్స్ చేపట్టుకున్నాడు. అసలు నీవు ఎవరు, నీ పేరేమిటి, ఈ ఊరేమిటి, ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నువ్వెవరు, నాకు ఎందుకు ఈ విధంగా సేవ చేస్తున్నావు అని చెప్పేసి అడిగి భగవంతుడు మందహాసంతో అతను నిలుచున్నాడంతే. కానీ చెప్పినంత వరకు నేను విడిచిపెట్టానని చెప్పేసి ఏం చేశాడు, చేయి గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు భగవంతుడు తన భక్తులు తెలుసుకోవాలి, నా గురించి తెలుసుకోవాలి, నేను ఎవరనేది అంత కుదిన కలిగి ఉన్నాడు కనుక భగవంతుడు తనకి నిజ రూపాన్ని అక్కడ చూపించాడు. జగన్నాథుడిగా అక్కడ ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. రఘునాథు ఆశ్చర్యపోయినాడు, బాధపడుతూ రోజిస్తున్నాడు, స్వామి పురుషోత్తమ, ఓ జగన్నాథ్, నీవు ఈ విధంగా వచ్చి నా ఇక నీచుడికి దరిద్రుడికి ఎటువంటి ఇది లేని కొరవలేని ఇక నా భాగ్యని మీ సేవించారా, నువ్వు తలుచుకుంటే ఒక సెకండ్ చాలు నా యొక్క రోగాన్ని నయం చేయడానికి, కానీ ఎందుకు నాకు ఈ విధంగా వచ్చి నువ్వు సేవించావు, నాకెందుకు ఇంత, నాకింకా నా విరహాన్ని చేస్తూ నాకు నరకానికి పంపించడానికి చేస్తున్నా, ఎందుకు ఈ విధంగా చేశాను ఆయన రోధిస్తూ దొర్లుతూ చేస్తుంటే జగన్నాథ్ చెప్తాడు, నువ్వు తలుచుకుంటే, రఘునాథ్ అడుగున్నాడు, ఒక తలుచుకుంటే ఒక సెకండ్ చాలు నాకు రోగాన్ని నవించేయడానికి, కానీ ఎందుకు ఈ విధంగా నీచమైన సేవను చేశావు. భగవంతుడు చెప్తున్నాడమ్మా, రఘునాథ్ నువ్వు చేసినటువంటి ఆ ప్రేమపూర్వక భక్తివత సేవ నేను మరువలేనటువంటిది, నువ్వు అంత సర్వాన్ని ఆయన యొక్క ఎందుకంటే సర్వాన్ని విడిచిపెట్టి నాకు ఆ విధంగా చేశావు, నీకు నేను చేయని తప్పే ఉంది. ఎప్పుడైతే నా భక్తులకి నేను సేవిస్తానో అప్పుడు మాత్రమే దివ్యమైన ఆనందాన్ని నేను అనుభవిస్తాను, పొందుతాను, నాకు అక్కడ ఆ భాగ్యం లభించదు, ఇక్కడ నాకు లభిస్తాను, అందుకే నేను అక్కడికి వచ్చి నిన్ను సేవించాను. నా భక్తుల్ని ఎప్పుడైతే నేను సేవిస్తానో ఆ విధంగా అప్పుడు మాత్రమే నేను దివ్యమైన ఆనందాన్ని అనుభూతి నేను పొందగలను, అంతవరకు నేను ఈ భౌతిక పరంగా నేను కూడా పొందలేను. అందుకే భగవంతుడు ఈ భౌతిక పరంగా వచ్చినప్పుడు మనకు బయట కనిపించే రెండు కారణాలే, పరిత్రాయ సాధువున వినాశాయ దుష్కృతం, కానీ ఆయన కూడా అంతరంగంగా కొన్ని ఉంటాయి, ఆయన కూడా ఆనందం పడాలని కొన్ని రసాలు ఉంటాయి, ఆ రసాలను అనిపించడానికి భగవంతుడికి వస్తుంటాడు. ఆ రసాలు ఎవరితో, తన భక్తుల ద్వారా ఆయన పొందుతూ ఉంటాడు. అయితే భగవంతుడి పాద పద్మాలకి ఆ విధంగా సేవించగలిగిన భగవంతుడు ఆయన్ని సేవించి ఆయన్ని అతనికి భగవంత్ జగన్నాథ్ నీకు ఇంకింతగా నేను ఏం చేయగలను అని జగన్నాథుడు చెప్తాడు. అప్పుడు జగన్నాథుడు ఆ యొక్క రఘునాథుని ఆలింగనం చేసుకుని తన మాధురి ప్రేమని సంపూర్ణమైన ప్రేమ భక్తిని ఆయనకి ఇస్తాడు. అంటే చూడు భగవంతుడు ఎంత భక్తవత్సలం, మన నిస్వార్థముగా ఎప్పుడైతే భగవంతుని సేవిస్తూ ఉంటామో ఎటువంటి ఇది లేకుండా ఫలాపేక్ష లేకుండా ఎప్పుడైతే మనం భగవంతుని నిరంతరం మనం సేవిస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే ఆ భగవంతునికి ప్రేమకి మనం పాత్రుగా ఉంటాం. ఇక్కడ ఈ రాజులందరూ కూడా ఒక భోజవంశులైనటువంటి ఉగ్రసేన మహారాజుని ఆ యొక్క వంశం అందరిని కూడా మీరు ఎంత మహాభాగ్యవంతులు, శ్రీకృష్ణ పట్ల సుపడి ప్రేమ అతడు సర్వదా వారితో వారితోటే ఉండేటట్లు చేసిందంట. భగవంతు పట్ల ఎప్పుడైతే అంత ప్రేమ మనం కలిగి ఉంటామో భగవంతుడు ఆ వ్యక్తిని విడిచిపెట్టాడు, ఆ వ్యక్తితోటే ఉంటాడు నిరంతరము, ఆ వ్యక్తితోటే ఉంటాడని చెప్పేసి ఆ రాజు అందరూ కూడా ఇక్కడ భగవంతుని 14 భక్తుల్ని గ్లోరిఫై చేస్తున్నారు. అది ఇక్కడ మనం తెలుసుకునే యొక్క శ్లోకం ద్వారా ప్రభుపాద భాష మనం తెలుసుకున్నది ఏంటంటే భగవంతుని పాద పద్మాలకి ధ్యానిస్తూ నిరంతరము ఆయన యొక్క భక్తుల సేవలో ఉంటూ ఆయన యొక్క నామరూప ఎప్పుడైతే కీర్తిస్తూ ఉంటామో శ్రవణం చేస్తూ ఉంటామో అప్పుడు మనం ఈ యొక్క పాపభూషణమైనటువంటి కర్మల నుంచి మనం బయటపడి ఆ భగవంతుని యొక్క మాధుర్య ప్రేమని మనం పొందగలుగుతామనేది ఇక్కడ దీని యొక్క భాష యొక్క సారాంశం. దీంట్లో ఏమైనా తప్పులు కానీ ఇది కానీ ఉంటే క్షమించండి, ఇప్పుడు సమయం చాలా ఎక్కువైంది. ఏమైనా ప్రశ్నలు కానీ మీకు వ్యాఖ్యలు కానీ ఉంటే తర్వాత. హరే కృష్ణ, జయ శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, జయ గిరిరాజ్ మహారాజ్కి, లక్ష్మీ నరసింహదేవ్ భగవానికి, శ్రీమద్ భాగవతంకి, శ్రీలా ప్రభుపాదకి, తాయి గౌర ప్రేమానంద్.